ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
ఆశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004001. 7703.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగయుగాల ఆకాంక్ష అనే గ్రంథంలో 74 అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాము, గెత్సెమనే. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్న మా ప్రియపరులకు తండ్రి, ఈ దినమందు ప్రభువా గెత్సెమనే అనే అంశాన్ని మేము ధ్యానించి ఉండగా మాకు అర్థం చేసుకున్న అవగాహన మీరు ప్రసాదించమని, ఈ వాక్యం ద్వారా మేము ఆశీర్వాదాలు పొందే బాధ్యత మేము మాకు ప్రసాదించమని యేసుక్రీస్తునామని మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమేన్. శిష్యులతో కలిసి రక్షకుడు నెమ్మదిగా గెత్సెమనే తోటకు వెళ్తున్నాడు. అది పస్క రాత్రి. మబ్బులేని ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. యాత్రిక గుడారాలతో నిండిన పట్నం సద్దుమణిగి నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. క్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ వారికి ఉపదేశం ఇస్తున్నాడు. అయితే గెత్సెమనే దగ్గరకు వచ్చేసరికి ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ప్రార్థనకి ధ్యానానికి ఆయన ఇలా స్థలానికి తరచూ వచ్చేవాడు. కానీ ఆయన బాధకరమైన ఈ చివరి రాత్రి ఉన్నంత విచారంగా దుఃఖక్రాంతంగా ఎన్నడూ లేదు. లోకంలో ఆయన నివసించిన కాలమంతా దేవుని సన్నిధి కాంతిలో నడిచాడు. సాతానుడు ప్రేరిత మనుషులతో సంఘర్షణ ఏర్పరుస్తున్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ వాక్యం ఎక్కడుందంటే యోహాను సువార్త 8:29 దేవుని యొక్క సందేశం ఇక్కడ చెప్పబడింది. కానీ ఇప్పుడు దేవుని సన్నిధి కాంతికి దూరమైనట్లు కనిపించింది. ఇప్పుడు ఆయన పాపాల్లో ఒకడుగా లెక్కించబడ్డాడు. పతనమైన మానవాళి అపరాధిని ఆయన భరించాలి. పాప మెరుగని ఆయన మీద మనందరి దోషము మోపబడాల్సి ఉంది. పాపం ఆయనకు ఎంతో భయంకరంగా కనిపిస్తుంది. ఆయన భరించాల్సిన పాపం ఎంత భారమైందంటే అది తన తండ్రి ప్రేమకు తను నిరంతరం దూరంగా ఉంచుతుందేమోనని ఆయన భయపడ్డాడు. అతిక్రమం అంటే దేవునికి ఎంత ఆగ్రహమో తెలిసిన ఆయన మరణ గాంతను నా ప్రాణము బహు దుఃఖంలో మునియున్నదని యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పినాడు. ప్రిమెంట్ వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే వనంలో ఆయన ప్రార్థించినప్పుడు ఎటువంటి సూత్రాన్ని తన తండ్రితో తన యొక్క ఉద్దేశాన్ని వెలిపరుస్తున్నారు? ఇక్కడేమని ఈ గ్రంథంలో చెప్పబడిందంటే, తోటను సమీపించినప్పుడు తమ ప్రభు ముఖంలో కలిగిన మార్పును శిష్యులు గుర్తించారు. అంత విచారంగా నిశ్శబ్దంగా ఆయన ఉండడం వారు ఎన్నడూ చూడలేదు. ఆయన ముందుకి వెళ్లే కొద్దీ ఈ విచారం తీవ్రమైంది. అయినా దానికి కారణమేమిటంటే వారు ఆయన్ని అడగడానికి మరి చాలామంది ఆలోచన చేశారు. ఆయన అటు ఇటు ఊగుతూ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నడుస్తున్నాడు. తోటలోకి వెళ్ళిన తర్వాత తమ ప్రభు విశ్రమించడానికి ఆయన సాధారణంగా వెళ్ళే స్థలం కోసం శిష్యులు ఆందోళనగా వెతుకుతున్నారు. ఆయన ఇప్పుడు వేస్తున్న ప్రతి అడుగు కష్టంగా పడుతుంది. ఆయన గొప్ప భారం ఒత్తిడి వల్ల బాధతో మూలుగుతున్నట్లు కనిపిస్తుంది. 2 శిష్యులు ఆయన్ని పట్టుకుని ఉన్నారు, లేకపోతే నేలకు కూలిపోయేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. తోట ద్వారానికి కొంచెం దూరంలో యేసు ముగ్గురు తప్ప తక్కిన శిష్యులు ప్రార్థన చేయమని చెప్పి అక్కడికి విడిచిపెట్టారు. ఇక్కడ పేతురు, యాకోబు, యోహానులతో ఆ తోటలోని ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ఈ ముగ్గురు క్రీస్తుకి సన్నిహిత మిత్రులు. రూపాంతరం పర్వతంపై వీరు ఆయన మహిమను చూసినారు. ఆయనతో మోషే, ఏలియా మాట్లాడటం చూశారు. పరలోకం నుంచి వచ్చిన స్వరాన్ని వారు విన్నారు. ఇప్పుడు తన గొప్ప పోరాటంలో వీరు తన దగ్గర ఉండాలని ఆకర్షించారు. తరచు వీరు ఈ ఏకాంత స్థలంలో ఆయనతో కలిసి ఒక రాత్రి గడిపేవారు. ఈ సమయంలో కొంతసేపు మెలకువగా ఉండి ప్రార్థన చేసి ఆయనకి కొంత దూరంలో ఉదయం ఆయన లేపే వరకు ప్రశాంతంగా నిద్రపోయారు. అయితే ఇప్పుడు రాత్రంతా తనతో ప్రార్థనలో గడపాల్సిందిగా వారు కోరి ఉన్నారు. అయినప్పటికీ తన హృదయ వేదనను వారు కూడా చూడకూడదని తలంచి, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండి అని చెప్పాడు. వారి నుంచి కొంచెం దూరం వెళ్ళాడు. ఎక్కువ దూరం కాదు, వారు ఆయన చూడగలిగినంత దూరం ఇది. ఆయన నేల మీద సాయిలు పడ్డాడు. పాపం వల్ల తాను తండ్రి నుంచి వేరవుతానేమోనని భయపడ్డాడు. మధ్య అగాధం ఎంతో విశాలం, ఎంతో లోతు, ఎంతో చీకటిగా ఉన్నది. దాని ముందు ఆయన ఆత్మ గజగజ వణికింది. ఆ వేదనను తప్పించుకోవడానికి ఆయన తన దివ్య శక్తిని వినియోగించుకుంటున్నాడు. మానవ పాప పర్యవసానాన్ని ఆయన మానవుడిగా భరించాలి. అతిక్రమం పట్ల దేవుని ఉగ్రతను ఆయన మానవుడిగా భరించాలి. ఇక్కడ క్రీస్తు ఇప్పుడు ఇంతకు ముందు కంటే వేరే స్థాయిలో నిలబడి ఉన్నాడు. ఆయన బాధను ప్రవక్త మాటల్లో బాగా వర్ణించవచ్చున్నాడు. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీద నా సహకాపరి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్. జకరేయా చిన్న ప్రవక్తల గ్రంథం 13:7 ఈ ఉద్దేశాన్ని ఆయన రాస్తున్నాడు. మరి పాప మానవుడికి మరుగను జమీనుగాను క్రీస్తు దైవ న్యాయ పాలిక కింద శిక్షను అనుభవిస్తున్నాడు. న్యాయమంటే ఏమిటో చూశాడు. ఇప్పటి వరకు ఇతరుల కొరకు విజ్ఞాపకుడిగా వారు వ్యవహరించాడు. ఇప్పుడు తన పక్షంగా విజ్ఞాపకుడిగా వారు ఆకర్షిస్తున్నారు. తండ్రితో తన ఏకత్వం విచ్ఛిన్నమైంది. క్రీస్తు భావిస్తుండగా తన మానవ స్వభావంతో చీకటి శక్తులతో రానున్న తన పోరాటాన్ని తట్టుకోలేమని భయపడ్డాడు. శోధన అరణ్యంలో మానవ జాతి భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. క్రీస్తు అప్పుడు విజేత, శోధకుడు ఇప్పుడు చివరి భయంకర పోరాటానికి వచ్చాడు. క్రీస్తు 3 పరిచర్య కాలంలో దీనికోసం అతడు సిద్ధపడి ఉన్నాడు. అంతా ప్రమాదంలో ఉంది. ఆయన ఇక్కడ పరాజయం పొందితే పరలోక రాజ్య పాలన నిరీక్షణ మరి వ్యర్థమవుతుంది. లోకరాజ్యాలు తుదకు క్రీస్తు రాజ్యాలవుతాయి. ఆయన కూలిపోవడం, తోసివేయబడటం జరుగుతుంది. కానీ క్రీస్తు విజయం సాధిస్తే ఈ లోకం సాతాను రాజ్యమవుతుంది. మానవ జాతి నిత్యం అతని అధికారం కింద ఉంటుంది. సంఘర్షణలోని అంశాలు తన ముందుండటంతో దేవుని నుంచి ఎడబాటు కలుగుతుందన్న భయం క్రీస్తు ఆత్మను నింపింది. పాపాల లోకానికి జమీనుగా ఉంటే దేవునితో తన ఎడబాటు నిత్య కాలికమైంది. సాతాను క్రీస్తును హెచ్చరించాడు. తనను సాతానును రాజ్య సభ్యుడిగా తండ్రి పరిగణిస్తాడని, తాను ఎన్నటికీ దేవునితో ఏకమవడం సాధ్యపడదని చెప్పాడు. ఈ ఆత్మత్యాగం సాధించేది ఏమిటంటే, మనుషుల దోషం కృతజ్ఞతతో ఎంతో ఘోరంగా కనిపిస్తూ ఉంటారు. చాలా కటువైన విషయాలతో పరిస్థితిని విమోచకునికి మీదగా తప్పాడు. లౌకికమైన ఆధ్యాత్మికమైన విషయాల్లో మరి అందరికన్నా అధికులమని చెప్పేవారు నిన్న నిన్ను నిరాకరించారు. ప్రత్యేక జనాంగంగా దేవుడు తాముకు చేసిన వాగ్దానాలకు పునాది కేంద్రం, ముద్ర అయిన నిన్ను నాశనం చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. నీ ఉపదేశాన్ని విన్నవాడు, సంఘ కార్యకలాపాల్లో ముందున్న వారిలో ఒకడు అయిన నీ సొంత శిష్యుడొక్కడు నిన్ను అప్పగించబడుతున్నాడు. నీ విరాణుని చెరలో ఒకడు నిన్ను ఎరుగునుగాక, ఎరుగునని బొంకుతున్నాడు. నిన్ను అందరూ విడిచిపెట్టి మరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తలంపుల్ని క్రీస్తు నిలువెల్ల అసహించుకుని ఉన్నాడు. తను రక్షించాలని పూనుకున్నవారు, తాను ఎంతో ప్రేమించిన వారు సాతాను కుట్రలో భాగస్వాములు అని ఆయన ఆత్మని పీల్చింది. సంఘర్షణ భయంకరమైంది. సమస్యకు కారణం తన జాతి అపరాధం, నిందారూపాలకు మిత్రద్రోహి అపరాధం, దుర్మార్గంలో పడి ఉన్న లోకం అపరాధం. మనుషుల పాపాలు క్రీస్తును బహుగా దుఃఖపరిచాయి. పాపం పట్ల దేవుని ఉగ్రతను గూర్చిన తలంపు ఆయన శోభింపు చేస్తున్నాయి. మానవత్వం చెల్లించాల్సిన మూల్యాన్ని గురించి ఆలోచిస్తున్న ఆ ప్రభువుని వీక్షించండి. దేవునికి ఇంకా దూరం కావడం నివారించడానికి అన్నట్లు ఆయన బాధతో నేలపై సాగిలిపడి ఉన్నాడు. అలా పడి ఉన్న ఆయనపై చల్లని మంచు పడుతుంది. ఆయన దాన్ని లెక్క చేయలేదు. ఆయన బలహీన పెదవుల నుంచి ఈ మాటలు వచ్చాయి. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యద్ద నుండి మరి తొలిపోనిమ్ము. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. బాధలో మానవ హృదయం సానుభూతిని ఆశిస్తుంది. ఈ ఆశ క్రీస్తులో కూడా చోటు చేసుకుంటుంది. తీవ్ర హృదయ వేదనతో తన శిష్యుల వద్దకు వచ్చాడు. తరచు తాను దీవించి ఓదార్చిన ఆ శిష్యుల నోటి నుంచి ఓదార్పు మాటలు వినాలని ఆశతో వచ్చాడు. తమకు నిత్యం దయగల మాటలను చెప్పే ఆ ప్రభు ఇప్పుడు గుండె కోతను అనుభవిస్తున్నాడు. వారు తన కోసం, తమ సొంత ఆత్మల కోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుని ముందు తాను నిరపరాధిగా నిలిచి మానవాళిని తన పాప పర్యవసనాల్ని అనుభవించడానికి విడిచి పెట్టడం అన్న శోధన బలంగా వచ్చింది. దీన్ని తన శిష్యులు గ్రహించి అభినందిస్తే ఆయనకు బలం చేకూరుతుందని యేసుక్రీస్తు ప్రభు అక్కడ గుర్తించినాడు. ప్రియమైన యెషయా గ్రంథం 52:14 ఆయనకేమి ఉత్తరమేలేనో వారికి తెలియచలేదు. ఆయన సన్నిధి వారిని మేల్కొలిపింది. ఆయన ముఖం మీద రక్తపు చెమటను చూసి భయపడ్డారు. ఆయన మానసిక వేదనను వారు గ్రహించలేకపోయారు. మనిషి రూపం కంటే అతని ముఖము, నరరూపం కంటే అతని రూపము చాలా వికారం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి బాధలను అనుభవిస్తున్నాడో, మరి ఏ విధంగా సంక్షోభాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడో ఇక్కడ కొన్ని వివరాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క బాధని, తన యొక్క ఆవేదనని ఇక్కడ పంచుకుంటూ ఉన్నాడు. తన గెచ్చమనే ఆ యొక్క ప్రయాణంలో ఎన్నో ఉపకారాలు ఆయన చూస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మార్కు సువార్త 14:27-28 అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతర పడను. శిష్యులు తమ సొంత శక్తిని నమ్ముకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు తన ఆలోచన బట్టి ఆయన అక్కడి నుండి తన యొక్క సూత్రాన్ని వెల్లడించాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు మనం గమనిస్తే ఈ గెత్సెమనే వనంలో ఎటువంటి ఆలోచనని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్తున్నాడు. తన బాధని ఏ విధంగా మరి మనసులో పెట్టుకొని ఆవేదన ఏ విధంగా తన యొక్క అనుభవాన్ని చూడాలో తను గుర్తిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తను ఏ విధంగా శిలువ మీద మరణిస్తాడో, ఎన్ని బాధలు ఆయన అనుభవిస్తాడో, ఆ కొరడ దెబ్బలు అన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభుకి అవగాహన చాలా మటుకు ఇక్కడ ఉన్నది. ప్రియమైన వారలారా, ఈ మాటలను మనం గమనించినప్పుడు మార్కు సువార్త 14:30 నేటి రాత్రి ఒకడు 2 కుయ్యకు మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పదు అని యేసు మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. ఈ మాటలు ఎవరికి చెప్పాడు? ప్రియమైన వారలారా, సీమోను పీతురు యేసుక్రీస్తు ప్రభు నాకెవరో తెలియదని ఆయన మరి బొంకాడు. ఆయన అబద్ధం ఆడాడు, తెలియదని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 3 నీవు మరి అబద్ధం ఆడతావు, మరి నీ విధంగా చేస్తావని మరి పేతురికి చాలా స్పష్టంగా ఇక్కడ సూచించినట్లు మనం చూస్తున్నాం. తర్వాత మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడని చెప్పాడు. ఏమని చెప్పినాడు ప్రియమైన వారలారా? మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. మెలకుగా ఉండటం అంటే ఏంటి? నిద్ర మానేసి మెలకుగా ఉండటం అనేది ఒక సూత్రం కాదు. మెలకు అంటే ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో మనం ఆత్మీయంగా మనం ఆ యొక్క ఎదుగుదలలో ఆ ప్రత్యేకటువంటి సిద్ధపాటు మనకి ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ శిష్యులకి బోధిస్తున్నాడు. ఇదిగో నేను ఈ లోకం నుంచి త్వరలో విరణయి ఉన్నాను, కాబట్టి మీరు మీకు మీరే సమస్తమును మరి జాగ్రత్త పరుచుకొని వెళ్లాల్సింది ఆయన కోరినాడు. ఇక్కడ కొన్ని విషయాల్లో ఏం జరిగిందంటే, ఏ నేరము నిరూపణ కాని వ్యక్తి పట్ల జరుగుతున్న క్రూర వర్తనకు అన్య జనులకి కోపం వచ్చింది. యేసుకు శిక్ష విధించడం యూదులు రోమ మరి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఒక వ్యక్తికి తన సొంత సాక్ష్యం మీదే మరణదండం విధించబడుతుంది. యూద చట్టానికి సైతం విరుద్ధమని రోమ అధికారాలు చెప్పారు. మరి ఈ జోక్యం వారి కార్యకలాపాల అంతరాయం కలిగించింది. కానీ యూదు నాయకులు దయ విషయంలోనూ సిగ్గు విషయంలోనూ మృతులు. యాజకులు అధికారులు తమ హోదాకు తగిన మర్యాదను మర్చిపోయి దైవ కుమారుణ్ణి దుర్భాషలాడు చునియున్నారు. ఆయన తండ్రులు విషమై వేగంగా వారు మాట్లాడినారు. ఆయన మెస్సయాను తననే తానని ప్రకటించుకోవటం అని అతి ఘోరంగా ఆయన మరణానికి మరి అర్హమైన నేరం ఆయనపైన మోపారు. రక్షకుని హింసించి అవమానించిన వారు సమాజంలో అతి నీచ ప్రవర్తనలు. ఆయన ముఖం మీద పాత వస్త్రం కప్పి తన హింసలకు నిన్ను కొట్టిన వారెవరో మరి ప్రవచింపుము అంటూ ఆయన ముఖం మీద కొట్టారు. ఆ వస్త్రాన్ని తీసి వేసినప్పుడు ఒక దండుగుడు ఆయన ముఖంపై ఉమ్మువేశాడు. తన ప్రియతమ సేవపతి వంక చూసిన ప్రతి అమర్యాదకరమైన చూపు, ఆడిన ప్రతి మాట, చేసిన ప్రతి క్రియ దేవదూతల నమ్మకంగా దాఖలు చేశారు. ప్రశాంతమైన బలహీనమైన క్రీస్తును ఎగతాళి చేసి ప్రశాంతమైన బలహీనమైన ఆయన ముఖాన్ని నీచులు దృష్టిలు ఆయన ఈ మనుషులు ఒకరోజు చూస్తారు. అది సూర్యకాంతి కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించటం వారు చేస్తున్నారు. ప్రేమిటి వాళ్ళారు, యేసుక్రీస్తు ప్రభు ఆయన పడిన ఆవేదన బాధ ఏ విధంగా తన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడో మనం చూడొచ్చు. యేసు నేరస్తుడంటూ యూద అధికారులు తీర్మానించడం, యేసు మరణించాల్సిగా ఉన్నాడు. ఇప్పుడు అవసరమైనట్లు రోమీలు తమ తీరుపై ఆమోద ముద్ర వేసి తమకు ఆయన అప్పగించడమే అని వారు చంకులు గుద్దుకుని ఉన్నారు. ఏ విధంగానైనా సరే యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసి ఆయన చంపాలని అక్కడ కోరినారు. మరి రోమీలు మిగతా అధికారులు వారికి ఉద్దేశంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడిగా రూపకల్పించారు. ఆయన రాజుగా పిలవబడుతున్నాడు, ఆయన మెస్సయ్యగా చెప్పబడుతున్నాడు, ఆయనే గొప్ప అధికారాన్ని పోల్చివాడు, నేను నా తండ్రి పంపిన కుమారుడని చెప్పుకుంటున్నారని ఎన్నో నిందలు వేసి ఆ రాజ్యాధికారంలో ఆయన సిలువేయటానికి మరి ఎంతో మరి పోరాడినారు. ఆ కాలంలో ఏ వ్యక్తి అయినా శిక్ష విధించాలంటే తను ఏదో తప్పిదం చేయాలి, ఏదో పాపం చేయాలి. అటువంటి వారికి క్రీస్తు మరణం లేక శిలువ మరణం విధించేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిందారహితుడు, ఎటువంటి పాప నిర్గమనవాడు కాదు. మరి పాపం చేసినట్లే ఆ యేసుక్రీస్తు ప్రభుని శిలువ మీద మరణించే మరి సౌఖ్యం ఆయనకు లభించింది. ప్రేమిటి వాళ్ళారు, ఈ దినమందు యేసుక్రీస్తు కాబట్టి మన కొరకు ఆయన చనిపోయి ఆ రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు. కానీ మానవులుగా మనం దాన్ని గుర్తిస్తున్నామా? దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నామా? దేవుని యొక్క శక్తిని నీవు నేను కోరే విధంగా మనం ఉంటున్నామా? గెత్సెమని వనంలో యేసుక్రీస్తు ప్రభు పడిన ఆవేదన తన శిష్యులతో పంచుకుని ఉన్నాడు. ఏ విధంగా తనని మరి శిలువ మీద మరణిస్తారు, ఎటువంటి ఉద్దేశంతో ఆయన మరి మరణించని ఉన్నాడో అక్కడ గెత్సెమని ఆ వనంలో యేసుక్రీస్తు ప్రభు దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ప్రేమింటి వాళ్ళారా, మరి యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగాన్ని నీవు నేను గుర్తించి మనం కూడా మన జీవితాల్లో ఆయనకు దగ్గరగా సమీపంగా జీవించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను బలపరుస్తున్న మా ప్రియపరలకు తండ్రి, ఈ గెత్సెమనే అంశాన్ని మేము ధ్యానించిన ప్రభా, ఏ విధంగా మీరు ఆ శిలువ మీద మరణించి మానవ కోటి కొరకు తండ్రి చేసిన గొప్ప త్యాగం బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రియ విశ్వాసులుగా మేము కూడా గ్రహించి దా యొక్క ఉద్దేశాన్ని మేము సాఫల్యం చేయడానికి మీరు సదవకాశాన్ని దయచేయమని, మేము కూడా ప్రభువా నీ ప్రియబిడ్డలుగా జీవించే అవకాశాన్ని మేము ప్రసాదించమని, ఆ నిత్యరాజ్యంలో మేము కూడా నీతో పాటు కొనుపోబడి మరి చిరకాలం నీకుతో మేము జీవించే అవకాశాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా, దేవా అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను